చాలా ముఖ్యమైనటువంటి విషయాలు నేను చెప్తున్నాను. ఇది చేయటానికి మొట్టమొదట మీకు తేవలసింది ఏంటి అంటే హరిదిన నయాజన్ హర్ రాత్ నయన్. ప్రతిరోజు కొత్త జన్మ. ఇది నోట్తో చెప్పటం కాదు, నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు, పడుకునేటప్పుడు, మళ్ళీ రేపు పొద్దున్న లేచేంత వరకు ఈ పని మీరు చేసుకోవాలి. లేకపోతే మీరు చేస్తున్న పనికి శ్రీరామ శర్మ ఆచార్య శిష్యులుగా మీరు ఉపయోగపడరు. చేత అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అది గుర్తుండాలి మీకు. నేర్చుకోవటమే అది. ప్రతిరోజు కొత్త జన్మ, ప్రతిరోజు మృత్యు. ఇది బాగా మీరు అలవాటు చేసుకోవాలి. పుట్టినప్పుడు మీరు పుట్టారు, రాత్రి పడుకునేటప్పుడు మీ మృత్యుకి వెళ్ళాలి. మృత్యుకి అది అలవాటు చేసుకోవాలి మీరు. కానీ ఇది చేయటానికి మధ్యలో నిద్ర లేచి దగ్గర నుంచి పడుకునేటప్పుడు చేసిన కొన్ని పనులు ఉన్నాయి, అవి గుర్తుంచుకోండి. మొట్టమొదటి ఏంటి అంటే భజన. నిద్ర లేచాము, నిద్ర లేవగానే మీరు గుర్తు ఏమని చేసుకుంటారు, మనిషిగా లేచాను నేను, ఆత్మ, ఆత్మబోధ, ఆత్మబోధ చేసుకోవాలి మీరు. నోట్తో అంటాం కాదు, అది రమణ మహర్షి చేసింది. చేత ఆ లెవెల్స్ మీకు తెలియాలి, ఎక్కడికి వెళ్తున్నాం మనం అని. చేత రమణ మహర్షి గురించి మీరు నిద్ర లేవగానే చేసేది అదే. మీరు లేచారు, శరీరంలో ఉన్నావు, కానీ నువ్వు శరీరంలో ఉన్నవాడివి కాదు, ఆత్మవి, ఆత్మ, ఆత్మబోధ. ఆత్మ చేసేటట్టు జీవించాలి తప్ప మీ మనుషుల్లాగా ఏదో చేస్తూ ఉన్నదానికి విలువ లేదు. దాన్ని భజన అంటాం. ఈ భజనలో ఇంకో రెండు పనులు చేయాలి మీరు. ఒకటి గాయత్రి మంత్ర జపం 24 సార్లు మాత్రమే. వీలైతే గురువుగారితో కలిసి చేసుకుంటే చాలా మంచిది, లేదంటే మీ అంతటి మీరు 24 సార్లు అంతే. మ్యాక్సిమం 5 మినిట్స్ పడుతుంది అది, 24 గాయత్రి. సాధారణంగా స్పీడ్గా చేస్తే 108 చేసేయచ్చు, కానీ గురువుగారి స్పీడ్లో చేసుకుంటే మంచిది. ఏదైనా సరే మీరు అక్కడ చేసేది ఏంటి అంటే జపం. జపం అయిపోగానే ధ్యానం చేయాలి. అదో 5 నిమిషాలు 10 నిమిషాలు అంటే రోజు మీద 15 నిమిషాలు 20 నిమిషాలు ఎంతో మీరు చేస్తారు. బయటకు వచ్చిందమ్మైతే ఆత్మబోధ మీరు టిక్ చేసుకోవాలి. ఆ డేట్ ఈ డేట్ మార్చేసుకోండి. డేట్లో ఏముంది కానీ ప్రతిరోజు మీరు రాత్రి పడుకునేటప్పుడు చేస్తారు, ఇది పొద్దున్న కాదు. కానీ పొద్దున్న ఏం చేశారు మీరు? ఆత్మబోధ చేశారు. దాని తర్వాత తత్వబోధ అన్నది రాత్రి చేస్తాం. అంతేట నిద్ర లేవగానే లేవగానే చేశాక భజన చేస్తారు మీరు. భజన చేయడానికి ఏం చెప్పాను నేను? 24 సార్లు గాయత్రి మంత్రం జపం. ఇంకా గాయత్రి గురించి ఏమీ ఆలోచించకండి. అప్పుడు ఉంబుభ సూత సీతురు వైండి భైవ దేవసీని ధ్యాన అంతే. ఇంకా అక్కడ గాయత్రి గురించి చేస్తున్నారా, గురువు గారి గురించి చేస్తున్నారా? కాదు, అది గాయత్రి మంత్రం యొక్క బోధ. అక్కడ మీరేం ఆలోచించకండి. మీకు తెలిస్తే ఇంక ఈ సాధనలంతా ఎందుకురా? చేయాల్సింది ఎవరు? ఆత్మబోధ గాయత్రి మంత్రం చెప్పాలి. అంచేత 5 నిమిషాలు లేకపోతే గురువు గారి మంత్రంతో కలిసి చేసుకుంటే గోలే లేదు, టైం ఏం చూసుకోక్కర్లేదు. ఆయన 24 సార్లు చెప్తారు, ఆ 24 సార్లు మీరు ఆయనతోనే చేసుకుంటారు. ఇదేంటి అంటే జపం. ఇంకా జపంలో స్పష్టంగా మీరు గుర్తుంచుకోండి, ఏమీ దాని గురించి ఆలోచించకండి. అర్థం గురించి కానీ దేని గురించి కాదు. నాన్ స్టాప్. దాని తర్వాత ధ్యానం చేసుకోవాలి. భజన తర్వాత దాంట్లోనే ధ్యానం కూడా చేసుకుంటారు. అంటే జపము ప్లస్ ధ్యానము చేశారా లేదా, మొత్తం మీద 15 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు మ్యాక్సిమం. అంతకంటే ఎక్కువ టైం ఇవ్వద్దు, మీ పని అంతే. అంతకంటే ఎక్కువ టైం ఇవ్వకండి. అంటే నిద్ర లేవగానే ఏమనుకున్నారు? నేను ఆత్మని, శరీరంలో అయితే ఉన్నాను కానీ నేను ఆత్మని. తర్వాత స్నానం అది అంతా చేసుకున్న తర్వాత భజన. భజనలో ఏం చేస్తున్నారు? గాయత్రి మంత్ర జపం, ధ్యానం. జాగ్రత్తగా ఆలోచించుకోండి, చాలా ముఖ్యం. మీకు ధ్యానం అంటే ఏంటో తెలియదు. మీరు అనుకుంటున్నారు ధ్యానం చేస్తున్నామని. అది ధ్యానమేలే, అందరూ చేసేది, మిగతా వాళ్ళు ఇంత చూస్తాం. కానీ గురువు గారు చెప్పేటటువంటి ధ్యానము పతంజలి యోగ సాధనలో చెప్పేది స్టాండర్డ్ అనమాట. అది ఎవడన్నా దాన్ని ఉపయోగాలి. దేని గురించి చెప్తున్నాను అర్థమైంది కదా, భాష అర్థమవుతుందా? ధ్యానం గురించి చెప్తున్నాను. ధ్యానం అంటే మీకు అసలు విషయం అర్థం అవటం లేదు. దాన్ని ఎలా చెప్పాలి అని చెప్పటం కూడా కొంచెం కష్టమే, కానీ ప్రయత్నం చేస్తా. ధ్యానము అంటే ఒక విషయం మీద అనేక దిశల్లో నేర్చుకునుట. ధ్యానము అంటే ముందు అర్థం చేసుకోండి ఏంటో. ఏ విషయం మీదైనా అనేక డైరెక్షన్స్లో మాట్లాడుతూ ఉండటమే ధ్యానము. ధ్యానం అర్థమైందా మీకు అందరికీ స్పష్టంగా? మళ్ళీ దాన్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అదే మీరు అర్థం చేసుకోవాలి. అది చేయకపోతే అసలు ధ్యానం కరెక్ట్గా రాదు. ఏదైనా ఒక విషయం మీద, ఒక విషయం దాని మీద మీరు నిరంతరము ఆలోచిస్తారు. దేనికి మీదనే కావచ్చు, ముఖ్యంగా దేవుడు అలాంటి మీద చేస్తే మంచిది. కానీ ధ్యానం అనేది దేని మీదైనా చేసుకోవచ్చు. ధ్యానము అంటే ఏంటో అర్థమైంది కదా, చెప్పగలరా మీరందరూ కలిసి చెప్పగలరా? ఏంటో ఒక విషయం మీద అనేక డైరెక్షన్స్, అదే ధ్యానం అంటే. ఉదాహరణకి గులాబీయే అనుకోండి, ప్రతిరోజు గులాబీ మీద ధ్యానం చేయాలి. ఎలా చేస్తాం మీరు తెలుసు కదా ధ్యానం అంటే ఏంటో చెప్పండి. మీరు చెప్తే కరెక్ట్ అవుతే రైట్, లేకపోతే కరెక్ట్ చేస్తాను. అంతే తప్ప అక్కడ మీరు గాభరా పట్టడం ఏది లేదు, నేర్చుకోవాలి మీరు. అవును, ఎలా చెప్పండి. నోట్తో అనేసారు మీరు, గులాబీ పెట్టాను. గులాబీ కనిపిస్తుందా? కనిపిస్తుంది అనుకోయ్యా బాబు. ఈ గులాబీ మీద ధ్యానం చేయాలి మీరు. అంటే దాని గురించి ఆలోచించాలి. మీకు తెలిసిన దాని గురించి ఏం తెలుసు? గులాబీ గురించి రకరకాల విషయాలు తెలుసు కదా. గులాబీ అవంతా ధ్యానమే. కళ్ళు మూసుకుని, నోరు మూసుకుని, కళ్ళు మూసుకు కూర్చోవడం ధ్యానం కాదు. ధ్యానం అంటే ఒకే విషయం మీద అన్ని రకాలుగా తెలుసుకోవటం ధ్యానం. అది చాలా జాగ్రత్తగా ఉంటే ధ్యానం తప్పు చేయరు. మీరు చేసుకోవాలి కదా ఇప్పుడు గాయత్రి అయిపోయాక. దాని గురించి చెప్తున్నాను నేను. చేత గులాబీ గురించి చెప్తే రకరకాలుగా ఆలోచించవచ్చు మీరు. ఎర్రగా ఉంటుంది, కాదండి ఇప్పుడైతే ఇంకో రకాల గులాబీలు కూడా ఉన్నాయండి, నేను చూశానా, నువ్వే అనుకుంటున్నా ఇదంతా చూసి ఉండొచ్చు. చూసి ఉంటే చెప్పుకుంటారు, ఏదో నల్లపు గులాబీ ఉంది, పసుపు రంగు కూడా ఉంది, కానీ నేను చూడలేదయ్యా, విన్నాను కానీ ఉన్నాయి. ఇదంతా ధ్యానం. రగులు చూస్తున్నారు. ఇంకా ఏముంటుంది దాని గురించి? గులాబీలో మెల్లులు కూడా ఉంటాయండి, ముళ్ళు. కానీ ఆ ముళ్ళు మేము ఉంచుకోమండి. మనం గులాబీ బంజు తీసుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుంటాం. ఇదంతా ధ్యానమే, ఈ ఆలోచన అంతా ధ్యానమే. సరే పెట్టుకుందామండి. కానీ వివేకానంద ఒక బోటనిస్ట్ దగ్గరికి వెళ్ళారు. వాడు అసలు గులాబీ పువ్వులు తయారు చేశాడు, దానికి ముళ్ళుండవు. ఎలా చేశాడు అతను? ఇదంతా మీరు ఆలోచిస్తున్నారమ్మా, అంతే తప్ప నేను చెప్పటం లే. నేను గులాబీ గురించి ధ్యానం ఇలాగా నోట్తో అనకుండా లోపల అనుకుంటున్నా. అలాగే మీరు ఇంకో రకాలుగా చేయొచ్చు. వద్దబ్బా ఇదంతా ఎందుకు సైన్స్, అవంతా నెహ్రూ గులాబీ పెట్టుకునేవారు. గులాబాని పిల్లలందరూ కూడా అంకుల్ చాచా అనేవారు నెహ్రూని. ఎందుకు? ఒక గులాబీ ఆయన ఎప్పుడు దాన్ని గ్యారంటీగా ఇంకా అలా ఆలోచించు. ఇంకో యాంగిల్ కాదండి, గులాబీ ఇంకో దృశ్యం కూడా ఉందండి. గులాబీలో అత్తరులు, అత్తరులు అంటే తెలుసు కదా, దాన్ని తయారు చేస్తారు. ఆ గులాబీ పువ్వు ఎన్ని రకాల పనులు చేస్తాయో ఇంకా అవంతా ఇప్పుడు నేను చెప్పినా మీకు చాలా విషయాలు తెలియవు. అంతేత ధ్యానం చేసే ముందు దాని గురించి మీకు ముందు కొన్ని విషయాలు తెలియాలి. తెలియకుండా ఏం చెప్తారు దాని గురించి? అంతేనా, ముందు దాని గురించి చదువుకుంటారు మీరు. దాన్ని స్వాధ్యాయము అంటాం. కానీ ఇప్పుడు మనం చేసేది గులాబీ గురించి కాదు, గాయత్రి గురించి చేస్తాం. మనం ధ్యానం చేస్తాం, జపం చేయం, ఓంభో భస్వత పితయే అనం. గాయత్రి గురించి, ఐదు ముఖి గాయత్రి ఉంది, మూడు ముఖాల గాయత్రి ఉంది, ఎక్కడుందా అని మళ్ళా చాలా మంది అడుగుతారు. ఇదంతా ధ్యానం గురించి చెప్తున్నాను నేను, మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం లే. గాయత్రి గురించి మూడు ముఖాలు ఉన్నాయంటారు, చూస్తాం. పొద్దున్న బ్రాహ్మి, మధ్యాహ్నం వైష్ణవి, రాత్రి మూడు గాయత్రులు కదా. అక్కడ క్లియర్గా చెప్తారు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనుకోండి, లేకపోతే సరస్వతి లక్ష్మి ఖాళీ అనుకోండి. మూడు రకాలు ఉన్నాయి కదా గాయత్రికి. అందరూ సంధ్యావందనం అది చేసేటప్పుడు మూడు పుట్లలో ఈ మూడు రకాలు వేరుగా చేసుకుంటారు. ఇంకేత మూడు ముఖాల గాయత్రి కూడా ఉంది. పంచముఖి చాలా అలవాటు మనకి. కానీ మధ్యన ఇంకొక మార్పు తీసుకొచ్చారు, ఏకముఖి గాయత్రి. ధ్యానం చేసుకుంటున్నాం, అర్థమైందా? జపం చేశాక నేను మీకు లెక్చర్ ఇవ్వటం లే. నేను మనస్సులో అనుకుంటున్నది ఎలా అనుకుంటున్నానో మీరు కూడా ఓ 10 నిమిషాలు ఇలాగ దాని గురించే ఆలోచించాలి. చేస్తున్నప్పుడు ఆయుధాల గురించి ఒకరోజు మనస్సులో రావచ్చు. ఇక పంచముఖి ఆయుధాలు ఏమున్నాయి తెలియదు, మనకి నేర్చుకోవాలి. ఇదంతా 24 గాయత్రీలు ఎక్కడున్నాయో మీరు చూశారా? శాంతి కుంజలో దాదా గురుదేవుడు పెట్టారు అది. ఇంకా మీ ఇష్టం, అందులో గాయత్రి గురించి ఎన్నో చూడొచ్చు. మీరు ఆలోచించుకోవాలి. ఇంకా మీరు అంతగా కావాలనుకుంటే టెక్నిక్ ఏంటి అంటే మీరు ఆద్యశక్తితో మొదలెట్టచ్చు. తత్ అనే మంత్రం ఉంటుందయ్యా, దాంట్లో పరబ్రహ్మదేవుడు ఉంటాడు, ఋషి విశ్వామిత్రుడు, ఈ గాయత్రి యంత్రం ఒకటి ఉన్నది. ఎక్కడుందిరా మంత్రం? ఉందా మంత్రం? తత్ అనే దానికి యంత్రం కూడా ఉంది. అంటే ఇప్పుడు మీరు గాయత్రి గురించి ధ్యానం చేస్తున్నప్పుడు ఇది అజప, ఇది మనం ఆద్యశక్తి కదా చూస్తున్నాం. ఇవంతా గాయత్రివే. చేత ప్రతిరోజు 10 నిమిషాల పాటు మొత్తం గాయత్రి జ్ఞానం ఒక రోజులో అవుతుందిరా. ఇదంతా ఒక్కొక్కదాన్ని పట్టుకోవాలి మీరు. అంతకంటే ఎక్కువ కూర్చోవద్దు. ఎంత అవుతుంది అన్నది అంత ఇంపార్టెంట్ కాదు. ఆద్యశక్తి, ఇది గాయత్రి, దీని గురించి ఆలోచించవచ్చు. భూ భువః స్వః చూసుకోండి అక్కడ ఎలా ఉందో. భూ భువః స్వః ఓం భూ భువః స్వః. ఒక ట్రయాంగిల్ ఇక్కడ, 3 ట్రయాంగిల్స్ ఈ డైరెక్షన్ ఇక్కడ ఉన్నాయి. 3 ట్రయాంగిల్స్ అర్థమవుతుందమ్మ భాష. సరే, తత్ సవితు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయా. తత్ సవితు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఇది యంత్రం. దానిపైన మళ్ళా భూర్ ఓం భూర్ భువః స్వః మహా జన జప ఏంటి తప సత్యం. ఇది మీరు చేస్తారు. ఇంత ఇదే ఒక రోజులో అవుతుందో అదొక్కటి నిద్రలోకి వచ్చేయాలి. అది చూసి చెప్పడం కాదు. చేస్తారు న్యాచురల్లీ. 1 నెల 2 నెలలు ఎంతో పడుతుంది. ఇంత మొదటిది దాని మీదే మీకు. ఎంతసేపు చేయాలి మీరు? మ్యాక్సిమం 10 మినిట్స్. దాంతో పొద్దున సాధన భజన అయిపోతుంది. నిద్ర లేచినప్పుడు దేన్ని చేశారు మీరు? చెప్పలేకపోయాను మళ్ళా. ఆత్మబోధ. సరే, తర్వాత స్నానం అది అంతా చేసుకుని భజన. భజనలో 2 ఉన్నాయి, జపము. జపంలో స్పీడ్ ఆఫ్ జపము రూపతి చూడండి. అంటే ఇంకేమీ చేయకండి. ఇది 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 దేని గురించి ఆలోచించకండి. జపం వెళ్ళిపోవాలంటే జపం వెళ్ళిపోవాలి, జపం వెళ్ళిపోవాలి. అది అయిపోయాక ధ్యానం. గాయత్రి మీద రకరకాలుగా ఆలోచించవచ్చు మీరు. ఇది కొన్ని నేను చెప్పాను. ఇదంతా కాకుండా మీరు ఇంకొక పని చేయొచ్చు. మీరు ప్రతిరోజు గాయత్రి మహావిజ్ఞానం ఒక పేజీ చదవండి 10 నిమిషాలు. చాలా మందికి అది మంచిది కూడా. ఇంకేంటి, అసలు గురువుగారు ఏం చెప్పారో మీకు తెలియదు. గాయత్రి గురించి అయితే తెలుసు, కానీ గాయత్రి గురించి ఎవరికి ఏం తెలియదు. అది చదివితే మీకు చాలా విషయాలు వస్తాయి. ఇప్పుడు అర్థమైపోయినా? స్టెప్స్ ఏమవుతుంది కదా, ఆత్మబోధ అయింది, భజన అయింది, మననం. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మననం ఉన్నది సాధారణంగా గురువుగారు మధ్యాహ్నం 3 గంటలకు చేసుకునేవారు. మీరు కాలేజీలో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఏదో పనులు చేస్తూ ఉంటారు. 5 నిమిషాలు మీరు పక్కన కూర్చొని చూసుకోవటానికి ఎవరికి తెలుస్తుంది? మీరు కాలేజీలో ఉన్నా ఆఫీసులో కాస్త చేతిలో ఇలా వణుక్కుంటూ మననం చేసుకోవచ్చు. ఏంటి మననం చేసేది? మీరు పొద్దున్న ధ్యానం చేశారు, ఆ చదివింది మీకు ఉపయోగపడుతుంది రోజంతా. అంటే పొద్దున్న 8 ఆ ప్రాంతానికి చేసి ఉంటారు, ఇది తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోతారు, మీ పనులు ఉంటాయి అవంతా చేసుకుంటూ ఉంటారు 3 గంటలకి. ఒకవేళ 3 గంటలకి కుదరలేదు, ఓకే పొద్దున్న చేసుకోండి, సాయంత్రం చేసుకోండి, మధ్యాహ్నం చేసుకోండి. అంటే ఒక టైం అంటే చెప్పటం లేదు నేను, కానీ మీరు ఖచ్చితంగా మననం చేసుకోవాలి. మననం అంటే ఏమిటో మీకు అర్థం అవ్వాలి. మననం అంటే అర్థం ఏంటి? ఒకే విషయం గురించి పొద్దున్న నుంచి అంతవరకు మీరు ఎలా జీవించారు, ఆఫీసుగా జీవించారా, మనుషులుగా జీవించారా, స్నేహితులుగా చేశారా, లేకపోతే ఆత్మబోధతో చేశారా? ఆత్మబోధగా జీవించాలి కదా, మీరు ఆత్మలాగా జీవించాలి కదా అని గుర్తు చేసుకుంటాం. 5 నిమిషాలు ఏంటో అయిపోయింది, మనన అర్థమైంది కదా. దీని తర్వాత పరమపూజ్య గురుదేవులు పతంజలి చెప్పినటువంటి యమ నియమాలు ఇప్పుడు ఉపయోగపడవు. యమ నియమాలు మార్చేశాడు వాటిని ఈ కాలానికి. ఆయన ఇప్పుడు 6000 సంవత్సరాల కిందట పెట్టాడు. 6000 సంవత్సరాల కిందట ఇప్పుడు ఎక్కడ ఉపయోగపడుతుందిరా? కానీ యమ నియమాలు ఇలా మార్చాడు ఆయన. ఇంగిత జ్ఞానం ఉందా మీకు? ఇంగిత జ్ఞానం అంటే మీకు తెలుసు కదా. ఇంగిత జ్ఞానం అంటే ఏంటి మీకు తెలుసు? ఇంగిత జ్ఞానం అంటే తెలీదా? తెలిస్తే ఓకే, దాని గురించి మీరు నాకు లెక్చర్ ఇవ్వకండి. మీకు ఇంగిత జ్ఞానం అర్థమైంది కదా. పిల్లవాడు స్కూల్లో పెడతారు, మీరు చిన్నవాడిని 1వ క్లాసు 2వ క్లాసు, వాడు స్కూల్కి వెళ్తాడా? తెలుసా వెళ్తాడని? గోలే కదా ప్రతిరోజు, ప్రతిరోజు గోలే. నేను చూస్తూ ఉంటా స్కూల్ బస్సు వస్తుంది, మీరేం చేస్తారు వాడిని? బలవంతంగా చూస్తారు. ఎందుకు? ఇంగిత జ్ఞానం ఉంది కనుక. వాడు వింటలేదు కానీ వాడికి అర్థం కూడా అవటం లేదు, అది మంచిదని. కానీ చేయకపోతే వాడి మీద చాలా ప్రేమతో, బాబా పోరా ఇవాళ గోల ఎందుకు, వదిలే తర్వాత చదువుకుందిలే అని వదిలేశారు అనుకోండి, ఏమవుతాడు రావాడు? ఇప్పుడు ఇంగిత జ్ఞానం అంటే ఏంటో అర్థమైందా? ఇంగిత జ్ఞానం అంటే ఏంటంటే మీకు ఇష్టాలని ఉండదు కానీ మంచిది కనుక చేస్తారు. అది మీరు చెక్ చేసుకోవాలి రోజంతా, మీ ఇంగిత జ్ఞానం కరెక్ట్గా ఉందా. అప్పుడు టికెట్ పెట్టుకోవాలి అక్కడ. ఇవాళంతా మనం ఇంగిత జ్ఞానంలాగే చేసామా అంటే మీ పిల్లవాడిని గుర్తింపు అర్థమవుతుంది. అంటే మీరు ఈనాడు మనం చేస్తున్నటువంటి పిల్లలు పిల్ల కంటే కూడా చాలా ఘోరంగా చేస్తున్నాం. మన జీవితాలు ఎందుకు జీవించటం లేదు, ఇంగిత జ్ఞానం లేదు అని చెప్పి మీరు రాత్రి ఇదంతా టిక్కు పెట్టుకోవటమే. మీరేం దాని లెక్చర్లు ఇవ్వక్కర్లే, ఇంగిత జ్ఞానం ఉందా ఇవాళ లేదా. ఇంగిత జ్ఞానం అంటే ఏంటో అర్థమైంది కదా, మంచిదైంది, అది మనకి నచ్చకపోయినా బాధ చేసినా చేయటం ఇంగిత జ్ఞానం. ఇంగిత జ్ఞానం లేదు అన్నదానికి చాలా బెస్ట్ ఉదాహరణ నేను అందరికీ చెప్పేది ఏంటంటే సిగరెట్లు, క్యాన్సర్, ఒరే నువ్వు చస్తావురా. క్యారెట్ మీద ఉంటుందా ఉండదా? చూసారా ఎప్పుడైనా? మీరు తాగలేదులే, ప్యాకెట్లో ఉందని తెలుసా? ఉందా లేదా? మరి అన్ని కోట్ల 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 రూపాయలు ఎందుకు కొనుక్కుంటున్నారు అందరూ? ఇంగిత జ్ఞానం ఉన్నట్టే లేనట. ఇంగిత జ్ఞానం జాగ్రత్త. ఇంగిత జ్ఞానం అనేకండి. మీరు సిగరెట్లు తాగగలిగేవాడు అలవాటున్నా ఇంగిత జ్ఞానం ఉంటే ఏం చేయాలి వాడు? ఇప్పుడు రోజులు మిల్లి మిల్లిగా చూద్దా, ముందు రోజు 20 సిగరెట్లు తాగుతాడండి, 1 నెల 19, ఇంకొక నెల కొంచెం ఎక్కువ అవుతుందండి 19.5, 20 కంటే తగ్గించాను. ఇలా చేస్తే ఈ జన్మలో ఎప్పటికీ మీరు చేయలేరు. చేయి తెలుసుకుంటే ఎప్పుడు జరగాలి? తక్షణం. ఇంగిత జ్ఞానం గురించి చెప్తున్నానమ్మా, సిగరెట్లు వాటి గురించి నేను చెప్పటం లేదు. మీ జీవితంలో మీరు చేసేటటువంటి లేని ఇంగిత జ్ఞానం ఒకటి ఉంది మీకు, ఆసనాలు ప్రాణాయామాలు మీకు రాదు. రెగ్యులర్గా ఆసనాలు చేస్తున్న వాళ్ళు చేతులెట్టండి. రెగ్యులర్గా నాకు డౌటే, చేస్తున్న వాళ్ళు ఆసనాలు ప్రాణాయామాలు కరెక్ట్గా చేస్తున్నారు అన్నది డౌటే. కొన్నిప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు మీ అంతటా మీరు ఏదో పుస్తకం చూసి చేశారా, లేకపోతే ఒక గురువు దగ్గర ఆసనాల దగ్గర ట్రైనింగ్ అయి నేర్చుకున్నారా? గురువు దగ్గర వెళ్ళి నేర్చుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. అందరేనా? ఏ ఆసనాలు, ఏ గురువు, ఏ గురువు? బీహార్ స్కూల్, దట్స్ గుడ్. చెప్పింది ఉదాహరణ అవుతుంది కదా. మీ అంతటా మీరు ఏదో పుస్తకం చూసి అది చూసి చేయటం తప్పు కాదు. స్పష్టంగా నేను చెప్తున్నాను, ఆదనాలు ఎలా చేసినా కరెక్టే అది, కానీ బాగా లాభం వస్తుంది అని చెప్తున్నాను. జత మీరేదో గురువు దగ్గర నేర్చుకోలేదు అని చెప్పి తప్పు చేస్తున్నారు అంటే నేను చెప్పింది అర్థమే కాలేదు మీకు. ఎలా చేసుకున్నా కరెక్టే ఆసనాల్లో, కానీ ఒక పద్ధతిగా ఒక తెలిసిన వాళ్ళ దగ్గర చేసుకుంటే రిజల్ట్ ఇంకా లాభం వస్తుంది అని. అంతకంటే మీరు ఏదైనా ఏదో చూసి చేస్తూ ఉంటే తప్పు అనుకుంటే ఏది చేసినా ఆసనమే అని గుర్తుంచుకోండి. ఇంకా ఆసనాల్లో తప్పులేం లేవు, ఏమీ లేదు. అన్ని పొజిషన్స్ ఆసనాలే. ఇంకా చేతులు కాళ్ళు కదుతారు, కదపక్కర్లేదా మీరు? నిజంగా ఆసనాలన్నీ కరెక్టే, అది ఎప్పుడు గుర్తుంచుకోండి. కానీ ఒక పద్ధతిలో ఒక గురువు దగ్గర దాన్ని ఉపయోగించుకుంటే చాలా ఎక్కువ లాభం వస్తుంది. ఎందుకంటే మీరు చాలామంది రెగ్యులర్గా చేస్తున్నటువంటి వాళ్ళు, మీ ఆరోగ్యంలో డెవలప్ అయ్యారా? ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్, అసలు ఆరోగ్యం ఇంపార్టెంట్ కాదని చెప్తాను నేను. ఆరోగ్యం ఓకే, కానీ అసలేం రావాలి? స్వాస్థ్యత రావాలి, స్వస్థితిలో ఉండాలి. సరే, దాని తర్వాత చెప్తాను, దాని గురించి మాట్లాడాలి కాదు ఇప్పుడు, క్లాస్ ఇది మాట్లాడుతున్నాను నేను. అంచేత ఆసన ప్రాణాయామాలు మీరు అందరూ చేయవలసిందే. సాధారణంగా నా అలవాటు ఏంటి అంటే, ఇంకా మీరు వినరు కనుక ఇది ఆపేసే ముందు ఆసనాలు చేసుకోండి తర్వాత చెప్తాను అంటాను. సరే, ఇప్పుడు ఆ మూడ్లో లేను నేను, మీ అదృష్టం. ఇది కూడా పెట్టలేదయ్యా, ఎదురా కర్రా పరిగెత్తుకు, ఇప్పుడేం కొట్టే మూడ్లో లేను. కానీ ఇక తప్పదమ్మా, మీకు అది అర్థం అవుతానే. మీరు పిల్లలు వాళ్ళు ఒక్క దెబ్బ తినకుండా చదువుకున్నారా గుర్తు చేసుకోండి. ఒక్క పిల్లడైనా దెబ్బ తినలేదండి ఎప్పుడు. పడాల్సిందే. సరే, అది వేరే విషయం. ఆసనాలు ప్రాణాయామాలు ఒక గురువు దగ్గర, అది కూడా వాడు తెలిసిన గురువు అయి ఉండాలి, తెలిసిన వాడై ఉండాలి. ఎవడంతా వాడు చే, తప్పేం కాదు. చాలా ఎప్పుడు గుర్తు, ఏ ప్రాణాయామం మీ ఇష్టం వచ్చినట్టు చేసినా ఏ ప్రమాదము లేదు, ఎట్టు పరిస్థితుల్లోనూ రాదు. మరి ఏదో దేని చేత ఏదొచ్చింది ఏదొచ్చింది, అది ఏంటది, కాకి కూర్చుంది పండు పనిమీద కదా, అర్థమైందా? కాకి ఏదో చెట్టు మీద కూర్చుంది, అదే టైంకి దాని కింద ఒక పండుబడింది అంటే మీరేమనుకుంటారు? కాకితో ఏం రాలే, అదృష్టం ఏంటి? అలాగే మీకు ఏదైనా కాస్త చికాకులు ఏదైనా అవుతే ప్రాణాయామాలు ఆసనం వల్ల కాదు, మీరేదో చేసుకున్నారు ఆ కాకి ఒరిగింది అంతే. మీకు అది చాలా ఈజీ కదా చెప్పుకోవటం, మనయటానికి ఈజీ కదా. లేకపోతే అది వ్యాసం వేయకండి. ఖచ్చితంగా ఆసన ప్రాణాయామాలు చాలా కరెక్ట్గా చేసుకోవాలి. దానికి ఒక టైం ఇవ్వండి. మీరు ఎంత టైం ఇస్తారు? మీరు రెండు కలిపి చేయటానికి 20 నిమిషం, అరగంట కంటే ఎక్కువ మ్యాక్సిమం చెప్పానమ్మా నేను. ఎంతకంటే తక్కువ చేసుకుంటే ఓకే, అరగంట ఎక్కువ మీరు ప్రాణాయామము ఆసనాలకి ఇవ్వకండి. ఒకళ్ళు అన్నారు, నేను 12 ఎన్నో చేయాలండి ఆసనాలు, మీరు 10 నిమిషాల్లో ఆసన ప్రాణాయామాలు అయిపోతే ఆసనాలు ఎప్పుడవుతాయని. అవో, ఇవాళ 2 చేసుకోండి, పది ఉన్నాయనుకోండి, మూడోది నాలుగోది తర్వాత రోజు చేసుకో. అర్థమైందా నేను చెప్పింది? ఆ టైంలో అయిపోయేవే కానీ ఇంకా దాని గురించి గంటల గంటలు కూర్చోవద్దు. కానీ ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ ఇవ్వకండి. ఎంత టైం ఇచ్చాను నేను? అందులో ప్రాణాయామానికి ఎంత టైం పెట్టుకుంటారు మీరు, ఆసనానికి ఎంత టైం పెట్టుకుంటారు అన్నది మీరు చూసుకోండి అమ్మా. కానీ ఒకటి చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి, ఆసనాలు ఎక్సర్సైజ్ కాదు. ఎక్సర్సైజ్ కాదు అది, ఎక్సర్సైజ్ లాగా రిజల్ట్ వస్తాయి అది వేరే విషయం. కానీ ఆసనాలు ప్రాణాయామం కోసం కాదు మనం చేసేది. ఆసనాలలో మన శరీరంలో మూడు రకాలైనటువంటి అగ్ని మన శరీరంలో ఉంటుంది. మూడు అగ్నులు, ఆ అగ్నిని ఉపయోగించుకునేటటువంటి శక్తి వస్తుంది ఆసన ప్రాణాయామాలతో. అంతేత అసలు ఆ అగ్ని గురించే మనకి చాలా మందికి తెలియదు. హవ్యవాహ కవ్యవాహ, ఇవి రెండు శక్తులు మన శరీరంలో ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు కంటిన్యూస్ గా ఉన్నంత వరకే బతుకుంటాం మనం. హవ్యవాహ కవ్యవాహ, ఇది కాకుండా ఇంకొకటి ఉంది, ఇంకోటి కూడా గుర్తుంచుకోండి చాలా జాగ్రత్తగా మీరు. ఇదంతా నేను దేని గురించి చెప్తున్నాను నేను, మీరు అది మర్చిపోకండి. ఇంగిత జ్ఞానం గురించి చెప్తున్నాను. ఇంగిత జ్ఞానం కరెక్ట్ గా ఉంటే ఆసన ప్రాణాయామాలు చేసుకోవాల్సిందే. ఇతనే అంటే లాభం లేదు, లెక్చర్ కొట్టడం ఏం లాభం లేదు, చేయాల్సిందే. కానీ ఆ సైన్స్ తెలిస్తే మీకు ఇంకా లాభం ఉంటుంది. కనుక హవ్యవాహ అనేది దేవతల దగ్గర వచ్చేటటువంటి అగ్ని, మళ్ళీ అది చాలా జాగ్రత్తగా ఉంచుకుని ఇంకా మీరు కాదు చేయటం, చాలా మందికి చెప్పాలి. థియరీ కూడా చాలా మందికి తెలియదు ఈ విషయాలు. చేత మీరు మీ స్నేహితులు మాట్లాడుకుంటున్నప్పుడు ఇవి కలుపుకుని మాట్లాడుకోండి. హవ్యవాహ అంటే దేవతల నుంచి వచ్చే అగ్ని, లేకపోతే దేవతలకి వెళ్లే అగ్ని, రెండు కరెక్టే. దేవతలు ఇచ్చే లేకపోతే దేవతలకి మనం ఇచ్చే అగ్ని, రెండు వైపులా వస్తుంది కదా. అటు నుంచి అగ్ని ఉంది, ఇటువైపు నుంచి అగ్ని ఉంది, అగ్ని ఒకటే. దీన్ని హవ్యవాహ అంటాం. అది దేవతల దగ్గర ఉండేది. చాలా పరంపూజ్య గురుదేవులు అందరినీ తిట్టేవాళ్ళు, అందరికీ చెప్పేది ఒక వ్యక్తి ఉంది దేవతల్లోనే ఒకళ్ళు మనరు, వాటిని పితరులు అంటాం. పితరులు, పితరులు అంటే అర్థమైంది కదా, మన ఫ్యామిలీ పితరులు. అది మర్చిపోయాం మనం, పూర్తిగా మర్చిపోయాం. నేను చాలాసార్లు పరంపూజ గురుదేవులు 14-16 మంది పేరు కాస్త బ్రెయిన్ కరెక్ట్గా లేదు, ఋషుల్ని క్లియర్గా డెవలప్ చేశాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడున్న మీ గోత్రాలు ఎందుకు పనికిరావురా? మీరు వచ్చిన పిచ్చివాళ్ళ గోత్రాల గురించి మాట్లాడుకుంటారు, ఏవి పనికిరావు. ఎందుకంటే లేదు మీకు గోత్రాల గురించి. అంటే పరంపూజ్య గురుదేవులు, అందుకే పరంపూజ్య గురుదేవుల దగ్గర నేను మాట్లాడుతూ ఉంటే అసలు ఆయన ఏం అంతా చెప్పి పారేసాడు. అసలు ఒక వ్యక్తి, ఒక్క వ్యక్తి అంత రాసి పడేసాడే, అది మనం చదవాలనుకుంటానికి కూడా టైం లేదు. ఆయన రాసి పడేసాడు. పితరుల గురించి చెప్తున్నాను నేను, దాన్ని కవ్యవాహ అంటాం. ఇంతకీ దాని గురించి చెప్తున్నాను, పితరులు కవ్యవాహ. మీకు తెలుసు ఇటు మనం ఇదేం వేసుకుంటాం తెలుసా మీకు? ఇటువే ఉంటుంది. కానీ కవ్యవాహ పితరుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ ఉండదు, గాయత్రి మారుతుంది. తెలుసా ఆ సంగతి మీకు? తెలుసు కదా, అది తేడా. ఇటున్నాం అంతేత మీరు మళ్ళా అది ఎవరో అనుకోకండి, ఏం లేదు అక్కడ. నువ్వు ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది అగ్నే అది, కానీ పితరులకు ఉపయోగించే దాన్ని ఏంటమ్మా? హవ్యవాహ దేవతలకు వెళ్తుంది, అగ్నే. కవ్యవాహ పితరులకి వెళ్తుంది. అన్ఫార్చునేట్ ఏంటంటే ఇప్పుడు మనం పితరుల గురించి పూర్తిగా వదిలేసాం, మనకి తెలీదు. కానీ చాలా ఇంపార్టెంట్ అది, చాలా ఇంపార్టెంట్. గాయత్రితో లింకప్ అయి ఉంది అది. కేవలం హవ్యవాహ ఒక్కటే సరిపోదు, కవ్యవాహ కూడా కావాలి. శ్రాద్ధము అనేది మనం పూర్తిగా మర్చిపోయాం. లేదా తద్దనోనా ఏదో పిచ్చి పిచ్చి మాటలు చెప్పుకుంటారు, పనికిరాని మాటలు. కానీ మీరు తెలుసు, నాకు కొంచెమైనా హెల్త్ కరెక్ట్గా ఉండి ఎవరింటికైనా శ్రద్ధ ఉంటే ఖచ్చితంగా నేను వెళ్తా వాళ్ళింటికి, గ్యారంటీగా వెళ్తా వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాను. ఇంకంటే గురువులు వాళ్ళు కాదు ముఖ్యం, ఎవరు ముఖ్యం మనకి? మన లెగసీ. మన చెప్పానా ఏం చెప్పాను కూడా, ఇంతకీ మీకు అర్థమైంది కదా, హవ్యవాహ కవ్యవాహ రెండు అగ్నిలే. ముఖ్యంగా శ్రాద్ధము సంవత్సరానికి ఒకసారి జరిగేది, చాలా ప్రేమగా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కలిసి చేసుకోవాల్సినటువంటి, మన పితరులతో కలుసుకునేటటువంటి ఒక పెద్ద గ్రూప్గా చేయవలసిన దాన్ని ఏందో చేసి పరిశీలి కరెక్ట్ చేయాలి మీరు. దానికి టెక్నిక్ కూడా మళ్ళా పరమపూజ్య గురుదేవులు హరిద్వార్లో చెప్పారు, శాంతి పుంజలో. అది కాస్త చూసుకుని, అమ్మ ఆ పుస్తకం చెప్పగలవు కదా, అది చూసుకోండి. ఇది దేని గురించి చెప్పాను నేను, కవ్యవాహ. కవ్యవాహది పిచ్చరుంది దేవతలు, ఇదంతా కాకుండా రాక్షసులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు సహా రక్ష రక్షుడు రక్షుడు అంటే తెలుగు అవుతుంది, దు ఎత్తేస్తే హిందీ అవుతుంది. అది అది మీకు అర్థమవుతే చాలు. సహార సహ సహ అక్కడ ఆపండి కాస్త, సహ రక్ష దు డు అన్నది మనం డు అందరికీ కలుపుతాం, కానీ యాక్చువల్గా వాళ్ళ పేరేంటి, సహ రక్షు రక్షు రక్షుడు రాక్షసుడు. ఇవి మూడు శక్తులు ఉన్నాయి, మీరు అలవాటు చేసుకోవాలి దాన్ని. అమ్మ రాసుకుంటున్నారా? రాసుకో, అందుకే ఆగాను నేను, మీకోసమే ఆగాను నేను. మీరు రాసుకుంటున్నారు కదా అని ఆగాను. ఇవి మూడు అర్థం చేసుకోండి. ఇది దేవతలకు సంబంధించింది, ఇది పితరులు. ఈ పితృలు అనే మాట అసలు మనకి ఎంత అసహ్యంగా ఉంది అంటే, అసలు కరెక్ట్గా వాడతలే. యాక్చువల్గా వాళ్ళు ఎవరు? మన వంశ వృక్షాలు. మన వాళ్ళందరూ వాళ్ళందరూ ఉంటేనే మనం ఉంటాం, అది వంశవృక్షం. అది ఇదంతా కాకుండా రాక్షసులు కొంతమంది ఉన్నారు. ఈ మూడు కూడా హవ్యవాహ కవ్యవాహ సారక్షుడు మూడు శక్తులు. కానీ మూడు శక్తులు ఒకటే అని గుర్తుంచుకోండి, మీరు వాడే దాన్ని బట్టి మార్చుకుంటాం అంతే. అగ్ని అదే, అగ్నికి యజ్ఞం చేయటానికి అగ్నే వాడతాం, ఓ శరీరాన్ని మంట పెడతాం, అది అగ్నేనా ఇంకో రకమైన అగ్ని అది. కానీ మనం ఏమంటాం అది, ఇది ఇంత చేస్తే అది అగ్నే కాదా? అగ్ని అదే. ఇంకా చందలతో కూడా చాలా మందిని శరీరాన్ని కాలుస్తారు, మనం కూడా అంత యజ్ఞం చేయం చందలతో. అగ్ని అదే. ఇంకేత ఈ అగ్ని ఒకటే, దేనికి వాడుతున్న బట్టి ఉపయోగం పేరు, అది గుర్తుంచుకోవాలి. అంచేత ఈ పేర్లు చెప్తూ ఉంటే అగ్ని వేరువేరుగా ఉంది అనుకోకండి, ఒకటే అగ్ని. దేవతలకు ఉపయోగపడితే హవ్యవాహ అంటాం, పితరులకి వస్తే కవ్యవాహ అంటాం, సహరాక్షసులకి చేస్తే రాక్షసులకి చేస్తే రాక్షసులకి ఇది. ఈ మూడు అగ్ని అర్థం చేసుకోండి, క్లియర్నా? ఇదంతా దేని గురించి నేను చెప్తున్నాను, ఇంగితంలో ఈ ఆసన ప్రాణాయామాలు అగ్నికి సంబంధించినవి అని గుర్తుంచుకోండి. అందుకు ఈ గోలంతా మీకు. చాలా మందికి ఆసన ప్రాణాయామాలు ఎందుకు ఉపయోగిస్తారో తెలియదు, అగ్ని కోసం ఉపయోగిస్తారు. అంటే యాక్చువల్గా మీ యొక్క ఆసనం ఒక అగ్నిగా ఉపయోగపడుతుంది, ప్రాణాయామం ఇంకొక రకంగా. ఇంకేత ముందు అసలు ఆసన ప్రాణాయామాలు అని మాట్లాడితేనే తప్ప అగ్ని గురించి మనం మాట్లాడవచ్చు. ఇంకోటి కూడా మర్చిపోతారు మీరు, అగ్ని అంటే మంటే ఉండక్కర్లే, వేడి ఉన్నా చాలు. అగ్ని వేడి, వెళ్తూ ఉంటుంది ఎలాగో. చేత కాంతి వేడి, ఎక్కడ లైట్ ఉంటే అక్కడ అగ్ని ఎక్కడున్నా ఈ రెండు ఉంటాయి. వెళ్తురు, ఇప్పుడు ఆ ట్యూబ్ లైట్ ఉంది, వెళ్తురు ఉంది, వేడి ఉంది. ఓ చిన్న దీపం పెట్టారు మీరు, వెళ్తురు ఉంటుంది, చిన్న దీపాన్ని కూడా వెళ్తురుంది కదా. అంతే, అది మీలో ఎంత ఉంది? రెండు ఉండాలి మీలో. ఏముండాలి? వేడి ఉండాలి, వెళ్తురు ఉండాలి. దానికి గురువుగారు ఆసన ప్రాణాయామాలు వాడితే అసలు మొట్టమొదటగా జరిగేది ఏంటి అంటే మీ కాంప్లెక్షన్ మారిపోతుంది. మీరు మా తాతగారి గురించి తెలీదు, రియల్ నాగ్రో బ్లాక్నెస్ మా తాతగారు. తర్వాత ఇప్పుడు మొదలెట్టారు ప్రాణాయామం, ఏదో కాస్త అయింది. చిన్నప్పుడు నేను మా తాతగారికి పోటీ అన్నమాట నలుపులు. ఆయన ఎక్కువ నల్లగా ఉన్నారా, ఇప్పుడు పర్వాలే తెలుపు కాదనుకుంటా. ఇది తెలుపా? ఇది ఇంకా మీరు పిచ్చివాళ్ళలాగా చేసుకుంటారే ఏంటి? బ్యూటీ పార్లర్ వల్ల మీకు ఏమీ జరగదు అని మీకు తెలుసా తెలీదా? లేకపోతే చేసుకోండి, దానివల్ల ఏం జరగదు, ఏమీ జరగదు. మీద పెయింటింగ్ వేసుకోవటమే తప్ప మీకే అవ్వదు. కానీ ఆసన ప్రాణాయామాలు రోజుకి మీరు అరగంట చేసుకుంటే 6 నెలలు అయ్యాక మీ కాంప్లెక్షన్ పక్క వాళ్ళు అడుగుతారు, మీరు అడగక కలయవండి. ఇంకా అందరూ తెల్లపై మార్బుల్ అయిపోతారా? అది నేను అంటాను, అసలు ఆ గ్లో వర్చెస్ మీకే తెలుస్తుంది. ఇది దేని గురించి ఇదంతా చెప్తున్నాను, ఆసన ప్రాణాయామాలు ఖచ్చితంగా మీరందరూ చేయవలసిందే. ఆసన ప్రాణాయామాలు రెండు కలిపి ఎంత టైం చెప్పాలి మీరు? 1/2 గంట. మీరు చాలా బిజీ పీపుల్, 1/2 గంట టైం లేదు అనుకుందాం అమ్మా. టైం లేదు, ఎంత పని ఉంది? గురువుగారు పని చేయాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి. ఇప్పుడు దాని గురించి నేను చెప్పాలంటే 2-3 రోజులు చెప్పాలి మీకు ఎంత బిజీగా పనిచేస్తున్నారు. టైం లేదు. సింపుల్ సొల్యూషన్ ఏంటంటే మీరు మామూలుగా 6 గంటల లేచేది 5:30 లేస్తే చాలు. ఇంకా టైం లేదంటే చెప్తున్నానమ్మా, మీకు టైం లేదయ్యా నేను. కానీ నాకు తెలుసు మీకు ఉన్నది టైం తప్ప ఇంకేం లేదన్నా, అది వేరే విషయం. కర లేదు కానీ నిజంగా టైం లేదు అనుకుంటే అయినా 1/2 గంట చేయవచ్చు. ఎప్పుడు? రోజు మీరు ఎంత టైంకి లేస్తారో దానికంటే 1/2 గంట ముందు లేవండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇంకైతే చేయలేము ఒప్పుకోను. ఇంకా ఏం చేయవచ్చు మీరు? చెయ్యము, చేస్తాము, చెయ్యము. నేనేం చేయగలరా? నేనేం చేయలేను. చేస్తే కావాలంటే కొడతా, చేశారా అని. ఈ ఆసన ప్రాణాయామాలు చాలా చాలా ముఖ్యమైనది. అది లేకుండా ఎందుకు మీరు ఉపయోగపడరు? ఎందుకు మీరు ఉపయోగపడరు? మరి ఎప్పుడు చేసుకోవాలి? చిన్నప్పటి నుంచి చేసుకోలేదే. ఒకే కండిషన్ ఉంది, నువ్వు చనిపోయేకి 1 నిమిషం ముందైనా ఆసనాలు చేసుకుని చచ్చిపోవచ్చు, పుట్టగానే చేసుకోవచ్చు. అంచేత నేను చేయలేము, మాకు టైం లేదండి, ముసలాన్న అయిపోయానండి, చేతులు కాళ్ళు పనిచేయటం లేదండి. చాలా మందికి నేను చెప్తూ ఉంటాను, మూకాళ్ళ నొప్పులు ఆసన ప్రాణాయామాలతో గ్యారంటీగా సెట్ అవుతుంది. ఫిజికల్గా ఉండేటటువంటి నా జీవితాన్ని మీరు చూస్తే ఉన్న బాధలు చాలా ఉన్నాయి నాకు. డాక్టర్ చెప్పే అన్ని రోగాలు ఉన్నాయి. మా డాక్టర్ ఏం చెప్పారు అంటే హార్ట్కి 5 పెట్టాలన్నాడు. కనీసం 5 అయినా ఉండాలయ్యా మీరు ఏంటి వాటిని? డాక్టర్లు ఏమో చూసి చెప్పింది ఏంటి అండి, కనీసం 5 ఉంటే పర్వాలేదండి రాపోతాను అని ఒకరోజు 2 పెట్టారు. 3వ రోజు నేను పారిపోతున్నాను. అప్పటి నుంచి మళ్ళీ డాక్టర్ దూరకు వెళ్ళలేదు. బాగానే ఉన్నా నేను. నేను మీకు చెప్పకపోతే నా బాధ ఏం తెలియవుగా మీకు. ఎన్ని స్టెట్లు పెట్టుకోవాలిరా నేను? ఇంకా మూడు పెట్టుకోవాలమ్మా, డాక్టర్లు చెప్పారు. నేను పారిపోయాను డయాబెటీస్. మీకు తెలుసా డయాబెటీస్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి 250 దాటితే చాలా డేంజర్ అని చెప్తారు. నాకు ఫాస్టింగ్ 400లో ఉంటుంది, డాక్టర్లకి ఆ అంటారు. అసలు ఒప్పుకోరు వాళ్ళు ఏమంటారో తెలుసా, వీడు అబద్ధం చెప్తున్నాడు. 400 వాడికి వస్తుంది అంటే ఖచ్చితంగా ఎక్కడో దొంగతనంగా ఏం తింటున్నాడు, షుగరు సీక్రెట్స్. నేను అసలు ఎక్కడ తిను, ఈ మధ్య ఏదో కొంచెం తింటాం కానీ అసలు యాక్చువల్గానే నాకు స్వీట్స్ నచ్చవు. షుగర్ గురించి చెప్పాను కదా, నా లెవెల్లో చూస్తే అసలు నాకు నిజంగా నేను చెప్తే నాకు గిన్నీస్ రికార్డ్స్లో వెళ్ళాలి. ఫాస్టింగ్ షుగర్ 400 అసలు ఎప్పుడు ఉండదు, హయ్యెస్ట్ అది మ్యాక్సిమం. ఎప్పుడు షుగరు అంతా బాగా తినేశాక వచ్చే షుగరు ఫాస్టింగ్లో ఉంటుంది నాకు. రోజు కాదులే, హార్ట్ గురించి చెప్పాను కదా, షుగర్ గురించి చెప్పాను కదా. ఇప్పుడు ఇంకో కొత్తది వచ్చింది నాకు, నా ముందు బ్లడ్ ప్రెషర్ మర్చిపోయింది. డాక్టర్ల ప్రకారం వీడు బ్లడ్ ప్రెషర్ తీసుకున్న మెషిన్ కరెక్ట్గా లేదండి, పాడైపోయింది. అసెందుకుంటుందిరా, ఇంత బీపీ ఉండదు అని వాడు ఇంకోటి ఏదో తెచ్చి వింటారు, ఇంకోటి ఏదో తెచ్చి వింటారు. వీడి ఎక్కడ ఎక్కడో ఉంటుంది, దేవుడికి తెలియాలి ఎక్కడ ఉంటుందో. డాక్టర్ల ప్రకారం నేను బాగానే ఉన్నా కదా, అంతేత ఇంకా తప్పేంటే ఉంటుంది, అంత ఎక్కువ ఉండి వీడు మాట్లాడుతున్నాడు. ఆర్టీ మాట్లాడితే నేను అమెరికా న్యూజిలాండ్ కూడా వెళ్ళొచ్చాను ఇదే పరిస్థితిలో. బీపీ, షుగర్, హార్ట్ ట్రబుల్, బీపీ, ఇప్పుడు కొత్తగా ఇంకోటి వచ్చింది బ్రెయిన్ పని చేయటంలే. తిరిగిందని కదా ఇప్పటికీ తను చెప్పిన పేరు నాకు అర్థం అవటంలే, కానీ అందులో చెవులతో సంబంధించింది కాదు, అది బ్రెయిన్ కొట్టింది. డాక్టర్లు ఏం చెప్పారు, ఇంకో 4 నెలలు మీరు కదలకుండా ఉండరా బాబు, ఇప్పుడు ఇప్పుడే ఏం లేదు అన్నారు. 4 నెలల తర్వాత సెంటర్ ఉండదు, ఏదైనా చేయదలుచుకుంటే ఇప్పుడు చేయాలి గురువు గారికి. ఎందుకు ఈ బాధలన్నీ చెప్తున్నా అంటే, మరి నేను ఇది చేయగలిగి ఉంటే నీకేంట్రా బాధ అని తిడుతున్నాను నేను. నేనేదో చాలా సుఖంగా ఉన్నాను కనుక, నేను హాయిగా ఉన్నాను కనుక. చెప్పింది క్లాస్ తీసేయాలా, ఆపేద్దామంటే మానే టైం చెప్పాలమ్మా, నేను టైం చూసుకోవటం లేదు, అయిపోతుంది. ఇంతకీ అర్థమైందా ఏం చెప్పాను, ఇంత మీరందరూ ఖచ్చితంగా నా హెల్త్తో చూస్తే ఖచ్చితంగా మీకంటే చాలా గొప్పవాళ్ళు. కావాలంటే డాక్టర్ చేసి సర్టిఫికేట్ ఇస్తాను నేను. మరి ఎందుకురా చేయదు మీరు, ఆసన ప్రాణాయామాలు కరెక్ట్గా చేసుకోండి, దానివల్లే నేను ఏ పనులైనా చేయగలుగుతున్నా. డాక్టర్లు అసంభవం అని చెప్పినా చేయటానికి ఆసన ప్రాణాయామాలే. కానీ నేను వాడేవి వేరు, ఎవరిది వాడే కాదు, వచ్చిన రోగాన్ని బట్టి కదా మందులు. మీరు ఇవంతా చేయక్కర్లేదు, మీరు మామూలుగా చూసుకోండి ఆసన ప్రాణాయామాలు. ఇదంతా దేని గురించి చెప్తున్నా నేను, ఎంత ఇంగిత జ్ఞానం గురించి చెప్తున్నా. ఇదంతా చేస్తే ఇంగిత జ్ఞానం కాదండి, బీపీగా ఉంది అని చేత నేను కాస్త పడుకుంటానండి, కాస్త తగ్గనివ్వండి, బీపీ కంట్రోల్గా రానివ్వండి, ఇంకా అప్పుడు గురువు గారు పని చేద్దాం, ఈ లోపల అంతా అయిపోతుంది. ఇంకా అది మీ ఇష్టం అమ్మా, నేను రెడీగా తిరగటానికి రెడీ అవుతున్నాను కదా, బ్రెయిన్ ఎలా ఉందో చూశారు కదా. నేను రెడీ అవుతున్నప్పుడు మీరు ఎందుకు చేయలేరు అనే క్వశ్చన్ మీరు వేసుకుని మిమ్మల్ని మీరు తిట్టుకోవాలి. ఒక వ్యక్తి ఇంతకంటే పడిపోయిన వాడు, మీకు చాలా ముఖ్యంగా నేను చెప్తున్నాను, నాకు ఆశ్చర్యం వేస్తుంది. లేదు మీకు లెక్చర్లు ఇవ్వటం ఏంట్రా, మీరు చెప్పాలి. కానీ ఇదంతా దేని గురించి చెప్తున్నాను, దీని తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, నిజాయితీ దానికి సంబంధించిందే. నువ్వు ఆసన ప్రాణాయామాలు నిజంగా నిజాయితీగా చేస్తున్నా అంటే, ఒక ఉదాహరణ ఇచ్చానమ్మా, అదే కాదు ఇంకా మీ జీవితంలో నిజాయితీ చాలా చోట్ల ఉంటుంది. ఉదాహరణకి ఎన్నిసార్లు నేను చెప్తాను, నేను ఆహారం తింటున్నప్పుడు సాలిడ్స్ని నీళ్ళగా మార్చుకోవాలి, నీళ్ళని సాలిడ్ లాగా నలవాలి. గురువుగారు ఈ ఫార్ములా ఇచ్చారు. నీళ్లు వాడుతూ ఉంటే మీరు పళ్ళు నవలాలి, నీళ్లు లోపలికి వెళ్తుంది కదా, అప్పుడు నీళ్ళు ఏం చేయాలి, నీళ్ళు నవలాలి, అంటే మరిది కష్టం కదా. అదే సాలిడ్ ఫుడ్ అయితే ఏం చేయాలి, లిక్విడ్గా మారాలి. ఇవంతా నిజాయితీలో ఉంది. మీరు చేస్తున్నారా నిజాయితీగా, లేకపోతే చెప్పారా? ఇన్నాళ్ళు మీరు చెప్పారనే నా ఉద్దేశం. నిజాయితీ లేదు. చేస్తే ఇప్పుడు నిజాయితీ అంటే అర్థమైంది ఏంటో, బాధ్యత. ఇది భారతీయులకి అసలు బాధ్యత గురించి ఏమీ తెలియదు, ఏమీ తెలియదు. బాధ్యత గురించి ఏమీ తెలియదు మనకి. బాధ్యత అంటే అర్థం ఏంటి, నచ్చని వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళందరినీ కలిపి పని జరిగేదెట్టే చేసే పని బాధ్యత. ఇందాక చిన్న పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడు, బాధ్యత ఉన్నవాళ్ళు ఏం చేస్తాం మనం, ఖచ్చితంగా వాడిని బాధ్యత అంటే ఏంటో అర్థమైందా, దెబ్బలాడే ఇంకా వాళ్ళు ఎవడు చేయటం లేదు కనుక మేమేం చేస్తామండి, మేము వాళ్ళని అడిగామండి, ఎవడు చేయటం లేదండి. పిల్లవాడిని అంటారా మీరు చేయలేదు రాని, ఏం చేస్తారు, ఏదో విధంగా తీసుకెళ్ళని చెప్తే. అలాగే మిగతా బాధ్యత, బాధ్యత అంటే ఏంటి, మంచిది వాళ్ళు వినరు. ఇప్పుడు మీరేం చేయాలి, వదిలేస్తామా, బాధ్యత తీసుకుంటారు. బాధ్యత అర్థమైందా, అదేంటో అది నాకు ఇది వచ్చింది అక్కడ ఏంటిది, ధైర్యం. ఈ ధైర్యం చాలామంది ధైర్యం అంటే ఏంటో అనుకుంటారు. అసలైన ధైర్యం గురువుగారు ఏమన్నారంటే, మంచి పని మీకు నచ్చింది చేసినప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను తప్పన్నా చెయ్యాలి. ధైర్యం అది, దిశం దిశం కాదు. ధైర్యం అంటే అర్థమైందా మీకు, మీరు గాయత్రి చేస్తున్నారు, నేను చేయొస్తా చేయకూడదా, చాలామంది వదిలేస్తారు. దీనివల్ల ధైర్యం లేదు. ధైర్యం అంటే ఏదో భూతాలు వాళ్ళతో మీరు చేయాలని కాదు. ధైర్యం ఏంటి, గురువుగారు చెప్పారు కొన్ని పనులు చేద్దామని, అవి మనం ఎవరు విన్నా ఖచ్చితంగా ధైర్యంగా చేస్తాం. ధైర్యం అంటే అర్థమైందా. ఇంకా దాన్ని ఒక ఉదాహరణ ఇచ్చానమ్మా, అది మీరు అన్ని యాంగిల్లోనూ చూసుకోవాలి. ధైర్యం తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, శ్రమశీలత. ఎప్పుడు మళ్ళా నా ఉదాహరణ ఎందుకు చెప్తానంటే, అంత అది మీకు కళ్ళ ముందు కనిపించినా మీరు శ్రమశీలత అంటే ఏంటో తెలియదంటే నేనేం చేయలేను. ప్రతిరోజు ఇంట్లో వాళ్ళు పడుకుతాడేమో, ఇవాళ చెప్తాడో చేయడో. నేను వీళ్ళతో అంటాను, మీరు ఏవైనా అనుకోండి, ఆ టైంకి నేను గ్యారంటీగా వస్తాను. ఇప్పుడు ఒక్క కండిషన్ ఏంటి అంటే, మన వాళ్ళతో మాట్లాడతాను తప్ప బయట వాళ్ళతో మాట్లాడను. కండిషన్ మళ్ళా లాభమే, నేను చెప్తే ఏదో గందరగోళం చెప్పినా మీకు అర్థమవుతుంది. ఇదే బయటకు వింటే ఒక్క ముఖం అర్థం అవుతుందా వాడికి, మీకు అర్థమవుతుందని వేరే విషయం, బయట వాళ్ళకి అర్థం కాదు. ఇదంతా దేని గురించి చెప్తున్నాను, శ్రమశీలత గురించి చెప్తున్నాను. శ్రమశీలత కష్టం, పని చేయాలా. ఇంకా పని నేను చేసేది ఒకలాగా చేస్తాం, మీరు ఇంకోలాగా చేస్తే అది వేరే విషయం, అది మీరు చూసుకోండి. అందరూ ఒకేలాగా చేయటం వ్యర్థం లేదు కదా, అందరూ ఒకే పని చేసుకుంటుంటే అసలు పొందాలి కదా. ఒక్కొక్కడు వేరు వేరు దృష్టిలో ఎలా చేసుకుంటారు. శ్రమశీలత తర్వాత మితవ్యయము. రెండు మితవ్యయాలు మీరు చాలా చాలా ఇంపార్టెంట్ అని గురువుగారు చెప్తారు. ఒకటి డబ్బు, అవసరం అవుతే ఎంతైనా వాడుకోండి, కానీ అవసరం కాని చోట డబ్బులు వాడకండి. వెరీ సింపుల్. మితవ్యయం అంటే డబ్బు మానేసి పీనాసిలాగా ఎక్కడో కూర్చుని మేము డబ్బులేం బయట పెట్టాం అనలే గురువు గారు. అనవసరమైన వాటికి వాడకండి, అవసరమైన చోట ఇంకా ఎక్కువ కావాలంటే చేయాలి. ఇప్పుడు కుళ్ళకి ఇంజనీరింగ్ కాలేజీ ఇవ్వాలి అంటే 10 రూపాయలు తేవైనా వస్తుందిరా. గబుక్కున్న 1 లక్ష ఎంతో కట్టాలి అంటే ఒక నార్మల్ వీడు ఇవ్వగలడా. ఇప్పుడు ఏం చేస్తాడు, మితవ్యయం, మిగతా ఖర్చు అవి అంతా తగ్గించేసి అలాగో అలావన్నీ తీసుకొస్తాడు. అలాగే మన మితవ్యయాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ శిష్టత ఒకటి చాలా ఇంపార్టెంట్. అన్నాళ్ళే ఇన్నాళ్ళు నేను ఎప్పుడు మిమ్మల్ని కొట్టలేదు, ఇది ఆపేది నన్ను. శిష్టత బయటవాడు గబుక్కుని కాలు తగిలితే ఏమంటారు మీరు? సారీ. ఇంట్లో వాళ్ళు ఒక బోట కాస్త ఉప్పు ఏదో ఒక దానికి పడుతుంది, ఎప్పుడో మొహం తీసి విసిరిపడతారు. నేను వాళ్ళని థ్యాంక్ యూ అనలేదా? నా ఒక్కడిని తినకపోయినా పర్వాలే, ఎంత తప్పు చేస్తాం మనం. వీధిలో వాడికేమో ఓహోహో ఇందుకు రావాడు, మొహం కూడా మీకు తెలీదు. ఎవడో బస్సులోనో ఎక్కడో ఎక్కుతారు, రైల్వే స్టేషన్లను చేయి తగిలింది. ఏమంటారు రావండి? సారీ. మీ వాడు ఏదో పాపం ట్రై చేసి ఇన్ని సంవత్సరాలు బట్టి మీరు సహాయం చేస్తూ ఉంటే ఇంట్లో శిష్టత అర్థమైంది కదా, అది చూసుకోండి. సువ్యవస్థ ఇది అసలు మనం అర్థం చేసుకోవటం లేదు. ఈ సువ్యవస్థత కూర్చోవటంలో స్టార్ట్ అవుతుంది. మనం క్లాస్ అలా కూర్చుంటాము స్టార్ట్ అవుతుంది, అది ఎప్పటికీ కరెక్ట్ అవ్వలే, కానీ ఇంకా నేర్చుకోండి. మన వాళ్ళందరూ కూర్చున్నప్పటికీ శిష్టత అవసరం లేదు. గట్టిగా అడగొచ్చు, ఒరే మనం చెప్పారు గురువుగారు, ఇది గురువుగారు చెప్పినవేమో, ఇవంతా నేను చెప్పినవి కాదు, ఆయన చెప్పిన పాయింట్స్ ఇవంతా, పుస్తకం చూసుకోండి. ఇంకెంత సువ్యవస్థతగా ఉండాలి. ఇది ఇక్కడ పెడతాం, అది అక్కడ పెడతాం, ఇది ఇక్కడ పెడతాం. గురువులు ఖచ్చితంగా దాన్ని ఉపయోగిస్తారు. ఏ గురువు అయినా ప్రహ్లాద్ బాబా దగ్గరికి వెళ్ళి, ప్రహ్లాద్ బాబా గురించి విన్నారా మీరు కొంతమంది అయినా? తెలుసా ఎవరైతే ఒక చేతులు అయితే వెళ్ళాం కదా ఆయన ఇంటికి. వెళ్తే మన వాళ్ళు ఇలాగే చిన్న యజ్ఞంకి వచ్చి కూర్చుని ఉన్నారు. ఇలాగే ఆయన కూర్చోపెట్టడానికి తీసుకొచ్చారు. ఆయనకి నడవటం చాలా కష్టం మీకు తెలుసు కదా, చాలా. నేను చాలాసార్లు ఆయన్ని కాపీ కొడతాను. నేను ఆయాసంతో వచ్చి ఆయన ఏం చేశాడు తెలుసా? ఒకసారి లేవండి రా అన్నాడు. ఏంట్రా కూర్చోటం, కరెక్ట్ కూర్చోటం. మీరు రామకృష్ణ వాళ్ళు కనుక నేను ఆయన ఎవరికి చెప్పడమ్మా, కేవలం ఈ విషయం గాయత్రి పరివారు ఎందుకో ఆ లింకప్ వాళ్ళతో చెప్పాడు అక్కడ. ప్లస్ ఆయనది కరెక్ట్గా కూర్చుంటాడు, ఎక్కడ ముడత ఉండకూడదమ్మా. ఎన్నిసార్లు చెప్పాను రా అని చెప్పానా లేదా? మీరు కరెక్ట్ అవుతే అది లేకపోతే సువ్యవస్థ లేదు. మీరేం చేసినా ఒకటి కరెక్ట్గా ఉండాలి. చెట్లు పెట్టేటప్పుడు కూడా నేను చాలాసార్లు ట్రై చేస్తా. నేను సాధారణంగా వెళ్తున్నప్పుడు సైలెంట్గానే చేయగలిగి సెట్ చేసేస్తా. చెప్పులు ఎప్పుడు పడితే ఎప్పుడు ఇష్టం వచ్చినట్టు పెట్టకూడదు. ఇంట్లో కూడా, ఇంట్లో కూడా అది చాలా ఇంపార్టెంట్. ఇదంతా దేని మీద ఉంది? కరెక్ట్గా ఉందా అని. సువ్యవస్థ అంటే వ్యస్తము, సువ్యవస్థము కరెక్ట్గా ఉందా లేదా. ఇప్పుడు ఇలా చేయి పెట్టాము, ఈ కారు ఇలా ఉంది, తప్పు. నేను పెట్టాను కానీ కరెక్ట్ అవుతుంది. ఆ వైర్ మీద ఎందుకు పెట్టాలి? తప్పు కదా, కరెక్ట్గా ఉందని. అది మీరు కరెక్ట్ తేడా అర్థమైందా? మరి కరెక్ట్ చేయాలి. జీవితంలో చూసుకోవాలి, జీవితంలో చూసుకోవాలి, ఎన్ని చోట్ల చూసుకోవాలి. ముఖ్యంగా ఇలాంటి చోట ఇంకా ఎక్కువగా, ఇంకేంటే అందరికీ ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. కుటుంబంలో చాలామంది అడిగారు పిల్లలు, కరెక్టేదా మాస్టారు, మేము కరెక్ట్గా పెట్టుకోగలరు, మిగతా వాళ్ళు కరెక్ట్గా పెట్టరు. నీకెందుకు? నువ్వు కరెక్ట్గా పెట్టుకో, దెబ్బలాట్లొద్దు. అర్థమైందా? మనం కరెక్ట్గా చేస్తే ఎవడు పట్టించుకోడు కూడా. అది ఎప్పుడు చాలా గుర్తుంచుకోండి. వాళ్ళని ఏదైనా అంటే వాళ్ళకి కష్టం, కానీ నువ్వు కరెక్ట్గా చెప్పులు ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టుకుంటే ఆయన కూడా ఒకడు పెట్టాడు, నేను చూశాను. ఏమైందిరా, నేను అసలు మాట్లాడుకోలేదనుకోండి, ఏదో మాట్లాడుకుంటున్నాను, ఆయన తీసి పెట్టాడు, అసలు తెలుస్తుందా అది సెట్ అయిందని. అంత సింపుల్ సువ్యవస్థత. కానీ సువ్యవస్థ ఒకటి సరిపోదమ్మా, సహకారం కావాలి, కలిసి ఉండాలి. మనం అందరం కలిసి ఉండటమే. నేను చాలాసార్లు అడుగుతున్నాను. నేను మొట్టమొదట నేను ఓటు అడిగాను, ఇంకా ఆంధ్రప్రదేశ్లో మన వాళ్ళందరూ కూడా నెలకింత డబ్బు నాకు క్లియర్గా తెలియాలి చెప్పానా లేదా? కారణం ఉంది అది. ఇన్నాళ్ళు చాలాసార్లు అడిగాను, వాళ్ళు గుర్తుందా అండి? ఒక కాగితం చిట్టు రాసి ఇచ్చేవాళ్ళు, గత 20 ఏళ్ళగా ఇస్తున్నారు, దేవుడికి తెలియాలి వాళ్ళు ఏం చేసేవాళ్ళు. నేను అడగాలేదు. మన వాళ్ళు చేసేది వాళ్ళ యాంగిల్లో, వాళ్ళు నా గురించి ఎన్ని పనులు చేశారు, ఎన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ తయారు చేశారు, ఇట్స్ ఓకే. కానీ ఇప్పుడు ఒక సువ్యవస్థతగా సహకారం డెవలప్ కావాలి. అంచేత అది చాలా ఇంపార్టెంట్. మన వాళ్ళు ఎంతమంది మీ బంధువుల్లో ఉన్నారో, అంటే మన వాళ్ళు ఇది చాలామంది, ఇప్పుడు కనీసం 2,000 మంది ఉంటారని అనుకుంటున్నాను నేను. ఈజీగా మన వాళ్ళు ఉంటారు, ఇది అర్థం చేసుకునేలా చేసేవాళ్ళు. వాళ్ళ డబ్బు సహకారం చాలా ఇంపార్టెంట్, డబ్బులు చాలా అవసరం, చేయాల్సిన పనులు ఉన్నాయి చాలా, అందరం కలిసే చేస్తాం. అందుకే వాళ్ళెవరు అడిగారు, మేము ఏంటిది బ్యాంకులో పెడతాం, ఏం పెట్టడానికి ఏం లేదు, ఇంకా కావాలి డబ్బు ఖర్చు పెట్టడానికి, బ్యాంకులో ఏం పెడతాం మనం. ఇంకా అది నేను ఈ 5-6 రోజుల్లో అది సెట్ చేసేస్తాను. మన వాళ్ళు ఎవరు డబ్బు ఇస్తున్నారో ఆ డబ్బు మీరందరూ, మీరే కాదు మన వాళ్ళందరూ కూడా ఒక పనికి ఒకే పనికి వాడాలి, ఒకే పనికి. అర్థమైందా? మీ ఇంట్లో, ఇంట్లో మీ ఇంట్లో కాదు చేసేది, అది ఎలా ఉపయోగిస్తాము, ఏం చేస్తాము అన్నది మీకే చెప్పి చేయిస్తాం కనుక ప్రాబ్లమే లేదు. కానీ ఫస్ట్ ఎవ్రీ మంత్కి కదా పెట్టాను డబ్బు, అంతే. ఈ 5-6 రోజుల్లో మీ డబ్బులు అడిగేస్తాను నేను, కానీ ఈ పనికి ఏదో పని చెప్తా, ఆ పనికి ఎలా వెళ్తుందో చూడండి. ఇదంతా దేనికి చెప్తున్నాను నేను, 2 నెలలలో ఆంధ్రప్రదేశ్ని మనము మాత్రమే కలిసి గాయత్రి ప్రదేశ్ చేస్తాము, మన వాళ్ళు చాలు, డౌటే లేదు. మిలిటరీ వాళ్ళు ఎంతమంది కావాలరా, మిలిటరీ వాళ్ళు ఎంతమంది వస్తారా, చాలా తక్కువ మంది ఉంటారు. కానీ దేశం ఉందా పోయిందా వాళ్ళ మీద ఆధారపడింది. అలాగే గురువుగారు లేస్తారా లేదా మన చేతిలో ఉంది. బయట వాళ్ళు నాకు అక్కర్లేదు, వస్తే ఒప్పుకోవా, రానిరా, మొత్తం వచ్చేస్తే ఇంకా మంచిది. కానీ ఎవరి మీద నేను ఆధారపడటం లేదు. విత్ దిస్ బ్రెయిన్ నేనేం చేస్తాను అనేది మీకే అర్థమైంది. ఇంకా మీరు చేయగలిగిందే తప్ప నేనేం చేయలేను. ఇదంతా నేను చెప్పగలను, దీన్ని ఇగో ఇలా చేద్దామండి, దీన్ని ఇలా, ఇదంతా మనం ఆడుకునే చేస్తామమ్మా, ఇదంతా ఏం కాదు. కానీ ఏ నెలకు ఆ నెలే మీకు అర్థమైపోతుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ని లేపాలి, 2 నెలలే టైం ఉంది. ఇంకా ఇప్పుడు వేసేటటువంటి డప్పు మొత్తం ఆంధ్రప్రదేశ్ని ఎలా వాడాలి చెప్తాను. ఇదంతా గురువుగారు రాసి ఇచ్చిన, అంచేత మీరేం బుర్రే ఉపయోగించక్కర్లే, గురువుగారు చెప్పింది చేస్తే చాలు. అది కూడా ఎక్క పుస్తకంలో ఉంది కూడా వెతుక్కోక్కర్లే, మీరు కేడిఎస్లో ఉంది, అక్కడే చెప్తాను నేను. వెరీ క్లియర్. ఇది దేని గురించి చెప్తున్నాను నేను, అసహకారం. కానీ నేను చాలాసార్లు మీతో చెప్తాను, ఇందుకు చెయ్యరు. ఎప్పుడు క్లాస్ అయినా ఆ 18 సత్సంకల్పాలు అదేనమ్మా ఉందా, అది ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఎక్కడ మనం మాట్లాడుకున్నా ఖచ్చితంగా 18 చెప్పుకోవాలి. పరంపూజ్య గురుదేవులు ఏం చెప్పారు అంటే 18 గీతాలు ఉన్నాయి కదా, అధ్యాయాలు ఎందుకు పనికిరావు, ఈ 18 అంతకంటే చాలా గొప్పది. వచ్చిన పెద్ద గోల్ ఏంటంటే, గురువుగారు సంస్కృతంలో చెప్పలేదు డింగ్ జాంగ్ జింగ్ జాంగ్ అంటే ఏంటో తెలుసా, సత్సంగాలు చేసుకోండి అని చెప్తే వింటారు. డైరెక్ట్గా జింగ్ జాంగ్ జాంగ్ అనకుండా సత్సంకల్పం చేయమంటే చేసుకోరు మీరు. చింగ్ చాంగ్ చాంగ్ అంటే నా భాషలో సంస్కృతం, నాకేమీ అర్థం కాదు సంస్కృతం. భగవద్గీత శ్లోకాలు కూడా నాకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే కింద అర్థం చదువు, ఇంగ్లీషు ఏదో చదివితే నాకు అర్థమవుతుంది, ఓహో ఇదా అది. ఇంకా చూసుకోండి అమ్మా, ఇది దీంతో క్లాస్ ఆపండి, చూసుకోండి అమ్మా. అది ఒకడు అన్నాక ఇంకోడు అంటాం, ఒక అలవాటు చెప్పండి, ఇంకా దాంతో క్లాస్ ఆగుతుంది.
ఆత్మ
ఒక్క నిమిషం, ఈ మొదటి నాలుగు మీ శరీరానికి సంబంధించింది, అర్థమవుతుంది కదా, వ్యక్తిగతంగా మీరు చేసేది. అంచేత అది తినే అంతేయటం కాదు. మీరు పొద్దున్న దేని గురించి మాట్లాడతారు? ఆత్మ బోధ. రాత్రి పడుకునేటప్పుడు తత్వబోధ. ఇదంతా తత్వబోధలోకి ఉపయోగపడతాయి. ఎంత తత్వం తీర్చుకున్నారు మీరు ఇవాళ? ఏమైంది? ఏం పర్వాలేదు, 10 సార్లు తప్పైనా ఏం పర్వాలేదు. మేము తప్పు చేయలేకపోయామో అని గుర్తుంచుకుంటే చాలు, మెల్లమెల్లిగా లైన్లో పడతాం. అంచేత మనం చేయలేకపోయాం ఇంకెందుకులే అనకండి, ఏదైనా పర్వాలేదు, రోజు చేసుకోండి. ఇది మొదటి నాలుగు మీ వ్యక్తిగత జీవితాన్ని, ఇంకా దీని తర్వాత మీరే చూసుకోండి కుటుంబము సమాజానికి సంబంధి. అది మీరు ఆడాలని చెప్పేది, రుట్టిని అనేయటం కాదు. మనం చేశామా లేదా చూసుకోండి. చెప్పమ్మా. అంతే. బాత్రూమ్ స్పష్టంగా చెప్తున్నాను, పొద్దుట పరమ పూజతో కలిసి లేకపోతే మీరేమైనా గాయత్రి చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి. ధ్యానం చదవటానికి నేను చెప్పే ఒక టెక్నిక్ ఏంటి అంటే, గాయత్రి మహావిజ్ఞానం ఫస్ట్ వాల్యూమ్తో చదవండి. రోజుకి 10 నిమిషాలు చదివితే చాలు. ఆ రోజు 10 నిమిషాలు చదివితే మీకే ఆశ్చర్యం ఇస్తుంది, ఆ మొత్తం పుస్తకం ఒక నెలలో అయిపోయిందండి. అందుకంటే ఎక్కువ వద్దు, అందులోని పెన్సిల్ ఏదో మీరు అండర్లైన్ చేసుకుంటే చాలు. ఇంకా ఏదో ఇంకో ధ్యానం దానికంటే గాయత్రి మహావిజ్ఞానం ఫస్ట్ వాల్యూమ్కి స్టార్ట్ చేయండి. దాని తర్వాత ఎలా జరుగుతుందో చూద్దాం. అది ఒకటి అందరికీ కామన్గా చెప్పేస్తే ఈజీ. ఇంకేదంటే మీరు నేర్చుకున్నది తర్వాత చాలామందికి మీరు చెప్పడానికి పాయింట్స్ వస్తాయి. వెరీ క్లియర్. ఇంకేత అది ఒక రూల్గా పెట్టేసుకోండి, 10 నిమిషాలు పరమ పూజ్య గురుదేవుల గాయత్రి మహావిజ్ఞాన్ ఫస్ట్ వాల్యూమ్ 10 నిమిషాలు చదువుతారు అందరూ. ఇంకా ఎప్పుడైనా మనం చేసుకుంటే అదే చేస్తాం, ఇంకో ధ్యానం అది మనం చెయ్యం. మార్చుకోవాలని చెప్పాను కదా, అందరినీ కలపాలని. అంతేకాదు మేము నేర్చుకున్న 10 నిమిషాల్లోనే మీకు చాలా విజ్ఞానం అది వస్తుంది. అంతేకాదు అది మార్చాను నేను. ఇంకా అడగాల్సింది ఏమైనా ఉందా? ఎవరు ఇక్కడ భద్రుడు? మీరు ఒకటి చూశారా, వెంకటేశ్వర స్వామి కూడా ఓ ప్రాబ్లం ఉంది. శంఖచక్రం తలకిందురయ్యాయి, ఈయనకి అయింది. ఇది అర్థమైందా మీకు? నేను చెప్తున్న విషయం అర్థమైందో లేదో గబుక్కుని షిఫ్ట్ అయ్యాను నేను. వెంకటేశ్వర స్వామి చేతులు చూస్తే శంఖచక్రం తలకిందురుగా ఉంటాయి కాదా? కరెక్ట్గానే ఉంటాయా? వీడికి అది షూర్ లేదుగా. చేత మరి వెంకటేశ్వర స్వామిది ఎందుకు అలా ఉంది, వీడిది ఎందుకు తలకిందురైంది, ఏం చేశాడు? అది ఒక ప్రశ్న మీరు ఆలోచించుకోవాలి. దానికి చాలాసార్లు చెప్పాను, దేవతలు ఎవరికి కష్టాలు ఇవ్వరు, ఎవరు ఇవ్వరు. అది గుర్తుంచుకోండి. దుర్గాదేవి ఏదో ఆయుధాలు పెట్టి వాళ్ళని చంపేసింది, వీళ్ళని చంపేసింది అని నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళకి ఆ పని లేదు. వాళ్ళు కావాలని కొట్టించుకోండి అని వచ్చి దర్పకొట్టే అది వేరే విషయం. ఆవిడ మాత్రము వాళ్ళని చంపేద్దాము అని చంపలే. వాళ్ళు జోలికి రాకపోతే అసలు ఏం చేయదు ఆవిడ, అవునా కదా? వాళ్ళు వచ్చారు మీదకి, అది వేరే విషయం. ఇంతకీ ఇదంతా దేని గురించి చెప్తున్నాను, ఆయుధాల గురించి చెప్పింది గుర్తుంటే ఈయనడే ప్రశ్న అర్థం అవుతుంది. అందుకు ఇంత యాంగిల్ మీరు ఎంతట పట్టుకుంటే ఇదేనా అని అర్థం అవుతుందండి. అందుకు నేనేం చెప్పటం లేదు, అంటే చెప్తున్నా దాని అర్థం క్లియర్గానే ఉంది మీకు. రివర్స్ అయింది, శంఖం చక్రం తలకిందురైంది. మామూలుగా కుడి చేతిలో చక్రం ఉంటుంది, ఎడం చేతిలో శంఖం ఉంటుంది. ఇక్కడ రివర్స్ అయింది ఈయన చేతిలో. అందుకని ఇక్కడ కూర్చొని చేస్తున్నాను నేను. ఉత్తిన ఏం కూర్చోలేదు, 3 ఏళ్ల కిందట వచ్చాను నేను. అప్పుడు చాలా విషయాలు తెలుసుకున్నాను నేను ఇక్కడ. నేను సాధారణంగా ఉపాసనలు పూజలు ఎక్కువగా చేయను. ఎప్పుడో అవసరమైనప్పుడు 10 మంది కలిసి చేస్తుంటే వాళ్ళతో పాటు కలిసి చేస్తాను. కానీ ఇక్కడ వచ్చాక నాకు ఒక రాయి దొరికింది నాకు ఇక్కడే. 3 ఏళ్ల కిందటమ్మా? 3 ఏళ్ల కింద అదే ఎన్నాళ్ళు చెప్పమ్మా, నాకు అర్థం అవటలే. అదే 2 ఏళ్ల కిందట చూశాను నేను. ఎప్పటికప్పుడు నేను వెండి అమ్మ పెట్టాను, వెండి అవి పెడతానే పూజలన్నీ పెట్టుకుని ఇక్కడే అక్కడే అప్పటికప్పుడు. అక్కడ హనుమంతుడిని చూశాను నేను. వీళ్ళు చూశారేమో కొంతమంది, నాకు తెలీదు, కొంతమంది చూశారు. ప్లస్ భద్రుడు ఉన్నాడే, ఆయన స్వయంగా చెప్పాడు నాతో. మీ అందరి ముందే విన్నారు. అంటే 1 గంట 1.5 గంట ఎంతో మంచి లెక్చర్ ఇచ్చాడు కదా భద్రుడే. భద్రుడు స్వయంగా మీరందరూ విన్నారమ్మా. అంటే మీ ఉద్దేశం ఏంటి, వాళ్ళ నోటి గాల్లో వినిపిస్తుందా? ఎవరి ద్వారానూ చెప్పిస్తారు, కానీ మీకే తెలుస్తుంది సడన్గా వాడు మారాడు. ఆ విషయం మీకు గుర్తుంది కదా, మామూలుగా ఉన్న వ్యక్తి సడన్గా మారిపోయాడు. ఆ మాట కానీ చెప్పే విధానం కానీ మతం కానీ ఇదంతా నేను అక్కడ జరిగిన సంఘటన గురించి మాట్లాడటంలే. అది పట్టుకోండి. రాముడిదే అది, రాముడే కదా రెండు పెట్టుకున్నాడు. అందుకే రాముడికి తెలిసి ఎప్పుడు శంఖం చక్రం వాడినట్టు నాకు గుర్తులేదు, రామాయణంలో కానీ ఎక్కడా కానీ కదా. నాకు తెలిసి సీతాదేవి ఎప్పుడు బయట పక్కన నుంచుని ఉండేది తప్ప ఆమె ఎడమ తొడ వామాంకం. నేను చదవలేను ఇంగ్లీష్, నాకు కాస్త హిందీ అయినా ఉండాలి, లేకపోతే ఇంగ్లీష్ని సంస్కృతంలో నాకున్న బ్రెయిన్ అమ్మా. ఇక్కడ కూర్చుంటే కానీ అక్కడ కూర్చుంటే నాకు కనిపించదు, మీ మొహారు కూడా నాకు క్లియర్గా కనిపించవు. అయినా చేసేస్తున్నాను లెక్చర్స్ అంతా, అది వేరే విషయం. కానీ నేను అసలు విషయం, నేను ఈ శ్లోకం చాలా జాగ్రత్తగా చూసుకోండి. రాముడు ఏంటా పనిచేశాడు? రాముడే కదా, అందులో డౌట్ లేదుగా, రాముడేనా అది? అది ఏ రాముడు కోసం చేయాల్సి వచ్చాడు? తయారు చేశాడే ఆయనవుడు భక్తి రామ్. ఇక్కడ వాడు ఆయనే కదమ్మా, పేరు చెప్పలేను, నీకు అర్థమైంది కదా. అందుకని నేను నిన్న వెళ్ళాను, 3 రోజుల కిందట వెళ్ళాను. అక్కడ ఇక్కడ చాలా విచిత్రమైంది, అసలు చూపిద్దాం అనుకున్నాను ఇవాళ. సరే, ఇది చెప్పటం చాలా ఇంపార్టెంటే, అంచేత మీరు టైం ఇప్పిస్తే చూపిస్తాను సినిమాల్లో కూడా. ఇదంతా దేనికి? మళ్ళీ చెప్తున్నాను నేను, చక్రము శంఖము ఎందుకు తెలిసే, అసలు రాముడు దాన్ని ఎందుకు పట్టాడు? నాకు తెలిసి ఎప్పుడు రాముడు శంఖం చక్రం వాడినట్టే నాకు గుర్తులేదు, ఎప్పుడు ఎక్కడా లేదు. ఉండేది కోదండం. తమాషా ఏంటి, ధనస్సు ఎక్కడుందో అక్కడే సీత ఉంది. మీకు అర్థమైందో లేదో నేను చెప్పింది, మీరు అది క్లియరే కదా. సీతాదేవి యాక్చువల్గా ఎవరి చేతిలో ఉంది? ధనుస్సులాగా ఉంది ఆవిడ. మీకు అర్థం అవటం లే, క్లియర్? ఇప్పుడు చెప్పింది అర్థమైందా మీకు? తమాషా ఏంటి, ఈయన పద్మాసనంలో కూర్చున్నాడు. నాకు తెలిసి ఇప్పుడు పద్మాసనంలో కూర్చున్నట్టు నేను ఎక్కడ చూడలే. చూసారా, రామాయణంలో కానీ ఎక్కడ కానీ, రామాయణంలో వాల్మీకి రాసిన దాంట్లో ఎక్కడైనా చూసారా ఎలాంటిది ఆయన పద్మాసనంలో కూర్చుంది? చెయ్య ఎడం చేతిలోనే ఉంది, కుడి చేతిలో బాణం ఉంది, ఈ పైన శంఖ ఉంది, ఇటు ఎందుకది కావాల్సి వచ్చింది రాముడికి? మీరు అది ఆలోచించాలి, ఎందుకు ఇక్కడికి వచ్చాము, ఎందుకు కూర్చున్నాం మనం, అసలు అది ఎంత గొప్పదైనటువంటి పరిస్థితి అని మీకు అర్థమే ఉంటుంది. లేదు జవాబు అక్కడే చెప్పాను నేను, మళ్ళా సీతాదేవి కాదు అక్కడ చూసేది, సీతను ఎందుకు కూర్చున్నాడు అబ్బా ధనుసు పెట్టుకుని రాముడికి? ఏదో కారణం ఉంటుంది, ఏదో కారణం ఉంటుంది. ఉత్తిని ఎందుకు సీతను అక్కడ పెట్టుకుంటాడు? ప్లస్ మీరు చూసి ఉంటాడు, లక్ష్మణుడు కాస్త దూరంగా ఉంటాడు, టెక్నికల్గా దూరంగా ఉన్నాడు అని అర్థం. అంతే, రాముడు సీతయే తప్ప ఇక్కడ లక్ష్మణుడు రోల్ ఏం లేదు. సాధారణంగా 14 సంవత్సరాల వెనకాతలు ఎవరున్నారు? లక్ష్మణుడు ఉన్నాడు. అసలు యాక్చువల్గా లక్ష్మణుడి కొంచెం ఎక్కువ రోలు. సడన్గా ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయాడు. ఈ శ్లోకం జాగ్రత్తగా చదవండి. ఇప్పుడు వామంక స్థిత జానకి పరిలసత, పరిలసత అంటే మనకు తెలీదు, గోదండ దండం కరే, ఎడంకాలలో స్థితి ఉంది. కోదండ ఎక్కడుంది? చేతిలో ఉంది, ఎడం చేతిలో ఉంది. అంతేనా అర్థం? క్లియర్గా అర్థమవుతుంది. అది వామంక స్థిత జానకి పరిలసత్ కోదండ దండం కరే. పరిలసత్ అన్నది మీరు చెప్పాలి తర్వాత అర్థం చేసుకుని, మీకు తెలిస్తే ఇప్పుడే చెప్పండి, లేకపోతే దాని అర్థం ఏంటో చూడండి. కానీ ఇద్దరు ఉన్నారు, కోదండం అటువైపు ఉంది, జానకి అక్కడే ఉంది ఆయన బాడీలోనే. చక్రం చోర్ధకరేణ బాహుయుగళే, శంఖం శరం దక్షిణే. శంఖం ఏ చేతిలో ఉంది? చక్రం ఎటువైపు ఉంది అంటే ఎటువైపు? ఊర్ధం అంటే పైన ఉన్నాయని, కింద చేతులు కాకుండా పైన ఉన్నటువంటి, మీకు తెలుసు కదా ఏది ఎటు ఉన్నాయో, నాకు అది కరెక్ట్గా లేదు అంటే భాష అది కరెక్ట్గానే ఉంది, అది తప్పేం కాదు. అంటే మీకు అర్థమైంది కదా, చక్రం ఎట్టుండాలి యాక్చువల్ గా? ఇటు వచ్చింది శంఖం, ఇటు వచ్చింది బిభ్రాణం, జలజాత పత్ర నయనం. సరే కళ్ళు అలా ఉన్నాయి. భద్రాద్రి మూర్తి స్థితం. ఎక్కడ కూర్చున్నారు ఆయన? భూర్తి మూర్తిలో కూర్చున్నారు. మీకు అసలు ఆ పాయింట్ అర్థం చేసుకోండి. అక్కడ వర్డ్ అది చాలా ఇంపార్టెంట్. భద్రాద్రి మూర్తి స్థితం అంటే ఎక్కడ కూర్చున్నాడు వాడు? భద్రాద్రి మీద కూర్చున్నాడు, ఆ రాళ్ళ మీద. కేయూరాది విభూషితం, సరే కేయూరు ఆభూషణం. రఘుపతి సౌమిత్రి యుక్తం భజే. సౌమిత్రి అంటే లక్ష్మణుడు ఉన్నాడు, కానీ కొంచెం దూరంలో ఉన్నాడు, వాటిలో లేడు. అది మీరు అర్థం చేసుకోండి. ఇది నేను రాత్రి పడుకునేటప్పుడు రోజు చూసుకునేవాడిని. నీవిడే గుర్తు చేసే, లేకపోతే నాకు ఇప్పటికే ప్రాబ్లం ఎవరో అనాలి నా చేత్తో, లేకపోతే నేను చెప్పలేను అది. కానీ మీరు చేయగలరు కదా, ప్రతిరోజు రాత్రి ఇది చేస్తే ఒక విషయం అర్థం చేసుకోండి. ఇది మీరు అర్థం, ఇది అర్థమైంది కదా, వెరీ క్లియర్గా అర్థమైంది కదా. దీన్ని గాయత్రికి ఎలా మారుతుందో చూడండి. శిరస్సు పైన, శిరస్సు అంటే మన ఆలోచనలలో గురువు గారు, మన హృదయంలో గాయత్రి. ఈ మధ్యన వీటి మధ్య గాయత్రి. ధ్యానం చేస్తున్నారు కదా పొద్దున్న చేయమని, అప్పుడు ఇది గుర్తుంచుకోండి, గురువు గారు గాయత్రి. ఇది రెండు ఎలా కలిసిందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు వాడు చెప్పాడు భద్రాద్రి? ఇది మీరు చెప్తే మీకే అర్థమైపోతుంది, ఆలోచించగలిగితే. ఇదంతా కూడా రాబోయేటటువంటి ఈ గురువులో జరుగుతున్నటువంటి గురువు గాయత్రికి అర్థం ఉంది. ఇక్కడ అర్థం అది ఉంది, అక్కడ ఫార్ములా అది. మీరు చూస్తే మీకే పట్టుకుంటారు. అదే మనం తయారు చేయం, అక్కడ ఉన్నది మీకు కాస్త అర్థమవుతే మీకే అర్థమవుతుంది. అంతేత మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఏం చేసుకోవాలి? గురువు గారు శిరస్సు మీద ఉన్నారు, గాయత్రి ఎక్కడుంది? కొంచెం ఎడమ వైపు. అదే హార్ట్ ఎప్పుడూ లెఫ్ట్ సైడే కదా. మీ నోట్లో మంత్రము, గాయత్రి మంత్రం. అంతేత గాయత్రి మంత్రం చేస్తున్నప్పుడు ఇది చేసుకోండి. గురువు గారు గాయత్రి, మీ నోట్లోంచి గాయత్రి. ఇంకా మీరు జాగ్రత్తగా ఆలోచించండి, నేను మెల్లిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఆపుదామమ్మా, టైం అయింది.